ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో అశ్వరాపేట విద్యార్థులచే చిరుధాన్యాల సాగు మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పాత్రలు, పాత్రదారులు: పర్యవేక్షకుడిగా సుధాకర్, పత్తి పండించే రైతు కృష్ణయ్యగా అజయ్ కుమార్, పత్తి పండించే రైతు కృష్ణయ్య భార్య రాధమ్మగా సువర్ణ, మిర్చి పండించే రైతు శ్రీనుగా అఖిల్ సాయి, మిర్చి పండించే రైతు శ్రీను భార్యగా రమ్యశ్రీ, జొన్న పంటను వేసే ఆదర్శ రైతుగా రవి.
ఈరోజు మేము చెప్పబోయే సంభాషణ పత్తి మరియు మిర్చి పంటల మీద అధిక పెట్టుబడులు పెట్టి కావాల్సినంత దిగుబడులు రాక అప్పులు పాలై అయ్యే రైతులకు వారి గ్రామంలోనే తక్కువ పెట్టుబడి మరియు తక్కువ నీటిని వినియోగించి అధిక దిగుబడులు పొందే జొన్న పంటను వేసిన ఆదర్శ రైతుకు మధ్య జరిగిన సంభాషణ ఇది.
ఏమే రాదా, బువ్వ వండిన వానే పొద్దెక్కుతాంది, శేనుకాడికి పోవాలే. జల్ది కానీయే, పొద్దుగాలనే చెప్పినా కదా, అసలే శేనుకాడ పని బాగున్నది, మందు కొట్టాలే, నీళ్లు పెట్టాలే.
ఎందుకయ్యా అంత ఉరికి ఉరికి పడతాన్నావు, చేతనే ఉన్నా కదా, నేనేమన్నా కూసంటానా, జరాగు అయితాంది.
అట్టగా అదే ఎందుకంత గరమైతాను, పనున్నదనే కదా నిన్నేగేసేది, పనులేనప్పుడు నిన్నేమన్నా అన్న నానే, జర అర్థం చేసుకోవే.
సరే అయ్యా, బువ్వ ఉడికింది, కాళ్ళు చేతులు కడుక్కొని రా, తిందాం.
సరే నే పెట్టే వస్తానా, అట్టనే సద్ది కూడా పెట్టే, చేనుకాన్నే తిందాం.
సరే అయ్యా, నేను సద్ది పెడతా, నువ్వు పోయి ఎడ్లకి నీళ్లు పెట్టి బండి కట్టు.
సరే మరి నేను పోతానే, బండి కడతా, నువ్వు జల్ది సద్ది పెట్టుకుని రా.
ఇలా రాదమ్మ కృష్ణయ్య వారి పనులు ముగించుకొని ఎడ్లబండి మీద చేనుకాడికి పోతుంటే వారికి బాటలో శ్రీను లక్ష్మిలు కలిశారు. అందరూ కలిసి ఎడ్లబండిలో చేనుకాడికి పోతుంటే వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
ఏరా సీనా, ఎట్టున్నావు, అంత మంచిదేనా?
అంత మంచిదే అన్నా, నువ్వు మంచిగా ఉన్నారా?
అంత బాగే సీనయ్యా, పొద్దుగానే చెల్లెని తీసుకుని ఎటో పోతాన్నావు.
ఏమున్నదక్కా, నీకు తెలియనిదా, పండగ పబ్బమా, చేనుకాడికి పోయి పని చేయనిది పొద్దు గడుతుందా?
అవునే లక్ష్మి, నువ్వు చెప్పింది కూడా నిజమేనే.
ఏరా సీను, మిరపతోట పెట్టినావు కదరా, ఎట్లుంది?
ఏమున్నదన్నా, లెక్కల కట్టని చేస్తున్నాం కానీ చేతులైతే ఏం మిగులుతలేవు.
ఏందిరా సీనా, ఒక్కసారి గంత మాట అంటివి.
మరేం చెత్తివన్నా, నీకు తెలియనిదా, అప్పులేమో బారడైతున్నాయి, మిగిలేదు మూరెడు కూడా లేదే.
అవురా సీనా, నిజమే, నాది కూడా గదే గతి.
నిజమే సీనయ్యా, మీ అన్న కూడా పైసలన్నీ అప్పు తెచ్చి పెడతాండు, ఎట్టగడతదో ఏమో, నేను ఎంత చెప్పినా ఇంటలేడు, చెవిటోని ముందు శంఖమూదినట్టే అవుతాంది.
మీ మరిది ఏమైనా తక్కువ తిన్నాడా అక్క, ఇంట్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది నాది గదే పరిస్థితి.
ఎందుకే అట్టంటావు, ఇది మనం కావాలని కొని తెచ్చుకున్నది కాదు కదా, మన తాతల కాలం నుంచి వేసే పంటలు కదా, మనకు వేరే పంటలు తెలియదా?
అవును, అది కూడా నిజమేనయ్యా.
ఏం రంది పడుకురా సీనయ్య, అందరి పరిస్థితి అట్టాగే ఉంది. మనం చేసుకున్న పాపమో పుణ్యమో తెలియదు కానీ ఈ పత్తి మిర్చి వేసినప్పుడు ఎప్పుడూ మంచి దిగుబడులు రాకపోయాయి.
అవునన్నా, నువ్వు చెప్పేది కూడా నిజమే.
అవునే కృష్ణన్న, ఏం చేయాలో ఏం అర్థమైతలే.
రందిపడకే లక్ష్మి, దేవుడు మనకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, దేవుని మీద భారం వేసి మనం మన పని చేసుకుంటూ పోదాం.
నిజమేనే రాధా, ఈ పంటల భారం అంతా దేవుని మీదనే.
అవునన్నా, మన ఊళ్ళో రవన్న ఏం రంది లేకుండా దర్జాగా ఉంటుండు కదనే, ఇట్టాగుంటుండే అట్ట.
ఏమో రాసినయ్య, నాకు కూడా ఎరకలేదురా, ఏం పంట వేసాడో ఏమో.
మనం కూడా రవన్న వేసిన పంట వేసి దర్జాగా ఉండొచ్చు కదన్నా.
ఓసారి రవన్న దగ్గరికి పోతే రవన్న ఏ పంట వేసాడో తెలుస్తుంది కదయ్యా.
వీరి సంభాషణ ఇలా కొనసాగుతుండగా వారు చేను దగ్గరికి చేరుకుంటారు. ఎడ్లబండి దిగి వారు పనులకు వారు వెళుతుండగా వారికి అదే తోవలో వెళ్తున్న రవి ఎదురవుతాడు. వారి మధ్యలో జరిగే సంభాషణ ఈ విధంగా ఉంది.
అగో గట్టు చూడరా సీనా, తువ్వ పంటి రవి పోతాండు, మనం ఈ పంటలేసి బాధపడతాంటే రవి జొన్నలేసి ఏ రంది లేకుండా తిరుగుతాండు.
నిజమే అన్నో, మనం కూడా రవణ అడిగి వచ్చేడు జొన్న పంట వేద్దాం.
ఓ రవణ, జర ఆగి ఒక చిన్న ముచ్చట.
చెప్పే కృష్ణన్న, ఏం సంగతి, అంత బాగేనా, చేను ఎట్లున్నది?
నువ్వే చూడరా, అదే నా చేను, సీన్ గాని సీను, అప్పులేమో పెరుగుతానే, చేతులేమో మిగులుతలేదు. నువ్వే జర మాకు దారి చూపి గండ నుంచి గట్టెక్కించే.
ముందరేటు దాకా నాది అదే పరిస్థితి, నీరుటి నుండే జొన్నలు వేస్తానా, అప్పులన్న పోను, చేతిలో ఇన్ని పైసలు మిగులుతున్నాయి. ఇదంతా కేవీకే పుణ్యమా అని సాధ్యమైంది.
జరగ ఉపాయమేదో, మాకుడే పరాదే.
అంత పెద్ద మాటలు ఎందుకన్నా, అదేం బ్రహ్మ విద్యం కాదు, చెప్తా వినండి.
రవణ, మా ఈ నల్లరేగ నేలలే మా నేలల జొన్న పంటలు వేసుకోవచ్చానే?
ఓ కృష్ణన్నా, మన నల్లరేగ నేలే జొన్న పంటకు అనుకూలం.
రవణ, మనకున్న నీటి వసతి తక్కువే, మరి జొన్న పంటకు నీరెంత కావాలనే? ఎన్ని తడులు కావాలనే మొత్తం?
పత్తి మిరప పంటల కంటే తక్కువ నీరే అవసరం ఉంటుందే సీనన్న. రెండు తడులతోనే పంట చేతికి వస్తుంది, అందుకే జొన్న పంటను ఏడారి ఉంటే అంటారు.
ఈ కాలంలో దుక్కు దిన్నుడు కూడా ఖర్చుతో కూడుకున్న పని అయిందే రవణ. సుమారు ఒక ఎకరం దున్నదానికి 5,000 అవుతానే, మరి జొన్నకి ఎన్ని ఎంత అయితే ఎన్ని దుక్కులు చేయాలనే?
దీనికి ఎక్కువ దుక్కులు చేసుడు అవసరం లేదే కృష్ణన్న. 2 దుక్కులలో పంటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు వస్తాయి.
రవణ, జొన్నకు విత్తనం ఎంత అవసరం అవుతుంది?
మీరు పండించే పంటలకు విత్తనం మోతాదు తక్కువే, అయినా వాటికి అయ్యే ఖర్చు ఎక్కువే సీనన్న. కానీ జొన్న పంటకు విత్తనం మోతాదు ఎక్కువే, సుమారు ఎకరానికి 3-4 కిలోలు, కానీ ఖర్చు తక్కువగా ఉంటుంది.
సుమారు ఎకరానికి సరిపడ విత్తనానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఎకరానికి 1,200-1,500 రూపాయలు అవుతుంది కృష్ణన్న.
రవణ, జొన్నలో చాలా రకాలు ఉన్నాయి కదనే, ఏ రకం మనం అనుకూలంగా ఉంటుంది?
జొన్నలో 3 రకాలు ఉంటాయి సీనన్న. అవి ఎరుపు గింజ రకాలు, తెలుపు గింజ రకాలు, పసుపు తెలుపు గింజ రకాలు. పాలమూరు జొన్న తెలుపు గింజ రకాలు, ఎర్రజొన్న ఎరుపు గింజ రకం, పాలమూరు జొన్న తెలుపు గింజ రకం, CHS 16 పసుపు తెలుపు గింజ రకాలు.
రవణ, మేము వేసే పంటల్లో పురుగుల బిడత బాగా ఉంటుంది, మరి జొన్న పరిస్థితి ఏంది?
నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదే కృష్ణన్న. జొన్నలో జొన్న మోవు ఈగ ఎక్కువగా వస్తుంది, దీన్ని తట్టుకునే రకం CHS 25 ఉంది కదా.
రవణ, జొన్నను నేరుగా విత్తుకోవాలనా లేదా విత్తన శుద్ధి చేయాలనానే?
నువ్వు ప్రత్యేకంగా విత్తన శుద్ధి చేయవలసిన అవసరం లేదే సీనన్న. విత్తనం కొనే ముందే విత్తన శుద్ధి చేసే వస్తుంది.
జొన్నను ఏ కాలంలో విత్తుకోవాలి రవణ?
జొన్నను 3 కాలాల్లో నాటుకోవచ్చు కృష్ణన్న. ముందుగా వానకాలంలో వర్షాధారంగా 15 నుంచి జూన్ 30 వరకు విత్తుకోవచ్చు. అదే యాసంగిలో అయితే 30 అక్టోబర్ విత్తుకోవాలి. వేసవిలో నీటి వసతిని బట్టి విత్తుకోవాలి.
రవణ, జొన్నలో విత్తే దూరం పాటించాలనే?
అవును శ్రీను, పాటించాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం పాటించాలి.
రవణ, జొన్నకి ఎంత మోతాదులు ఎరువులు వేయాలనే?
కృష్ణన్న, ముందుగా ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువులు వేసి ఆఖరి దుక్కిలో కలి దున్నాలి. వానకాలంలో అయితే ఎకరానికి 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వేయాలి. అదే యాసంగిలో అయితే ఎకరానికి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం వేయాలి. ఇందులో నత్రజని మాత్రం సగభాగం విత్తే ముందు, మిగతా సగభాగం పైరు 30-35 రోజుల దశలో ఉన్నప్పుడు వేయాలి.
అంత మంచిగానే ఉన్నది కానీ రవణ, మరి కలుపు సంగతి ఏంది?
కలుపు గురించి ఎక్కువగా చింతించవలసిన పని లేదే రాదమ్మా, వాటి నివారణ సులువుగానే ఉంటుంది.
మరి ఆ నివారణ పద్ధతి ఏందో జర చెప్పన్నా.
చూడమ్మా లక్ష్మి, కలుపును నివారించేందుకు 50% పొడి మందును ఎకరానికి 600 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజులోపు తడి నేలపైన పిచికారి చేయాలి.
అట్టాగే జొన్నలో ఏ పురుగులు ఆశిస్తాయో జర చెప్పరాదే రవణ.
చెప్తా వినే కృష్ణన్న. జొన్నలో మొవ్వు తొలిచే ఈగ, కాండం తొలిచే పురుగు, కంకి నల్లి వస్తాయి.
రవణ, జొన్నలో మొవ్వు తొలిచే ఈగ ఆశించినప్పుడు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయే?
సీనన్న, మొదటగా జొన్న మొవ్వు ఈగ ఆశించినప్పుడు మొవ్వు చనిపోతుందే, అలా చనిపోయిన మొవ్వును లాగి చూసినట్టయితే చెడు వాసన వస్తుంది. ఈ పురుగు ఆశించిన చనిపోయిన దగ్గర మొక్కలు గుబురు గుబురుగా వస్తాయి, కానీ వాటికి పిలకలు రావు.
మరి ఈ పురుగును నివారించడం ఎట్లా నిర్వహణ?
ఈ పురుగు నివారణకు 15 విత్తుకోవాలి కృష్ణన్న. మరియు కిలో విత్తనానికి ఇమిడాక్లోబిడు 12 మిల్లీలీటర్లతో విత్తన శుద్ధి చేయాలి. మరియు కార్బోపురాన్ 3G గుళికలు వాడాలి.
రవణ, మరి కాండం తొలచు పురుగు ఆశించినప్పుడు కనిపించే లక్షణాలు గుర్తించడం ఎలానే?
కాండం తొలచు పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోతుందే సీనన్న. అట్లాగే ఆకులపైన వరుసని గుండ్రని రంధ్రాలు ఏర్పడతాయి.
రవణ, దీన్ని నివారించడం ఎలానే?
లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకా జొన్న చొప్పను పశువులకు మేతగా వేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసినట్లయితే అందులో ఉన్న పీపాలు చనిపోతాయి. దీన్ని తట్టుకునే రకం CHS 7 & 8 రకాలు విత్తుకోవాలి. ఎకరాకు 4 కిలోల కార్బోపురాన్ 3G గుళికలను 4 కిలోల ఇసుకలో కలిపి కాండం సూడులో వేసుకోవాలి.
రవణ, అంత మంచిగానే ఉన్నది కానీ పంట కోతన దశను గుర్తించడం ఎట్లానే? రవణ, గింజలపై నల్లని బూజు పెరిగినట్లు కనిపిస్తుంది, ఇది ఏ తెగుల లక్షణం అన్నా?
దీన్ని గింజ బూజు తెగులు అంటారు సీనా.
మరి దీన్ని నివారించడం రవన్న?
దీని నివారణకు ప్రోపికోన్జోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి గింజ ఏర్పడే దశలో పిచికారి చేయాలి.
రవన్న, అంతా మంచిగానే ఉన్నది కానీ పంటకోత దశను గుర్తించిన ఎట్లానే?
సుమారు జొన్న పంటకాలం 110 రోజులు. కోత దశకు వచ్చినప్పుడు కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజ కింద బాగాన నల్లని చార ఏర్పడినప్పుడు కొయ్యాలి.
రవన్న, సుమారు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది?
ఎకరానికి సుమారు 15 నుంచి 18 క్వింటాల దిగుబడి వస్తుంది కృష్ణన్న.
ఇదేదో మంచిగున్నదే. వచ్చే ఏడు నువ్వు చెప్పినట్టే నేను కృష్ణన్న జొన్న పంటనే వేసుకుంటాం.
రవి జొన్న పంట గురించి చెప్పిన విషయాలన్నీ కృష్ణయ్య శ్రీనులకు నచ్చింది. ఈ ఏడాది రవి చెప్పిన సాగు పద్ధతిని పాటించి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందారు. అలాగే రైతులందరూ చింత లేకుండా చిరుధాన్యాలు సాగు చేసి మంచి లాభాలు పొందాలని మా ఈ చిన్న ప్రయత్నం.
అందుకే జొన్న పంటను అందరూ చింతలేని చిరుధాన్యాల సాగు అంటారు.
ఈరోజు చేను కబుర్లలో ఆహార భద్రత ఎందుకు అవసరం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సురక్షితమైన పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో ఆర్థికంగా భౌతికంగా అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత అని ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించింది. ఈ నిర్వచనాన్ని అనుసరించి ఆహార భద్రతలోని అంశాలు: ఆహార లభ్యత అంటే దేశీయంగా ఆహార ఉత్పత్తి, ఆహార దిగుబడులు, ప్రభుత్వ ధాన్యాగారాల్లోని ఆహార నిల్వలు, ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులో ఉండాలి, ప్రతి వ్యక్తి తన ఆహార అవసరాలను తీర్చుకునేలా తగినంత సురక్షితమైన పౌష్టికత ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన నగదును కలిగి ఉండాలి. ఆహార భద్రత ఎందుకు? ఆహార భద్రత లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. ప్రజల రోగ నిరోధక శక్తి క్షీణించి వ్యాధులు సంక్రమిస్తాయి. 1943లో బెంగాల్లో సంభవించిన క్షామం కారణంగా సుమారు 30 లక్షల మంది మరణించారు. నేటికీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఉదాహరణ: ఒడిశాలోని కలహండి, కాశీపూర్ జిల్లాలు, రాజస్థాన్లోని బరన్ జిల్లా, జార్ఖండ్లోని పలమావు జిల్లా. ఆహార భద్రత లోపిస్తే ఆకలి ఏర్పడుతుంది. ఆకలి అనేది పేదరికానికి సూచిక మాత్రమే కాదు, పేదరికాన్ని తెస్తుంది. ఆకలి 2 రకాలు: తీవ్ర ఆకలి, ఋతు సంబంధ ఆకలి. మన దేశంలో పేదవారి వద్ద తగినంత ఆదాయం లేక ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేక తీవ్ర ఆకలితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన వారికి, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్మికులకు ఏడాదిలో కొన్ని రోజులు పని ఉండదు. అప్పుడు వారు ఋతు సంబంధ ఆకలికి గురవుతారు, ఆహార అభద్రతకు లోనయ్యే వారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలు, చిన్న ఉపాంత రైతులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, పట్టణాల్లో రోజువారీ శ్రామిక మార్కెట్లో పనిచేసేవారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలోని కొన్ని వర్గాల వారు తగినంత భూమి లేక అల్ప ఉత్పాదకతతో ఆహార అభద్రతకు లోనవుతుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే బాధిత ప్రజలు, బాలింతలు, గర్భిణీలు, 5 ఏళ్లలోపు చిన్నారులు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు, పేదరిక రేటు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు, ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆహార అభద్రతకు లోనయ్యే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వాల కృషి: దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఇలా అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కొన్ని పూర్తిగా ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించినవే. ఉదాహరణకు ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మరికొన్ని పథకాల ద్వారా పేద ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఆహార భద్రతను కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు ఉపాధి పథకాలైన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకు జాతీయ ఆహార సంస్థ ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వలు చేస్తుంది. ఈ నిల్వలని బఫర్ నిల్వలు అంటారు. ఈ బఫర్ నిల్వలను ప్రభుత్వాలు కింది విధంగా ఉపయోగిస్తాయి: మార్కెట్లో ధరలు స్థిరీకరణ ఉదాహరణకు ఆహార ధాన్యాల ధరలు అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మార్కెట్లోకి తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తాయి. మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు FCI జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరల వద్ద ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తుంది. ప్రతికూల వాతావరణ స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆహార నిల్వలను వినియోగిస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకు అందిస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార భద్రతను సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థ. దీని పరిణామక్రమం 1943లో బెంగాల్లో క్షామం సంభవించిన అనంతరం రేషనింగ్ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. 1960లో హరిత విప్లవానికి ముందు తీవ్రమైన ఆహార కొరత సంభవించినప్పుడు ఈ రేషనింగ్ వ్యవస్థను మరింత విస్తరించారు. 1970లో NSSO నివేదికలో పేదరిక స్థాయిలు అధికంగా ఉండటంతో 3 ముఖ్యమైన ఆహార సంబంధ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అవి ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం. ప్రారంభంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రికంగా ఉండేది. పేదలు కానివారు మధ్య ఎలాంటి విచక్షణ ఉండేది కాదు. 1992లో పరిచయం చేసిన రీవ్యాంప్డ్ PDS దేశవ్యాప్తంగా 1700 బ్లాకుల్లో అమలైంది. మారుమూల వెనకబడిన ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకొని 1997లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. మొదటిసారిగా పేదలు కానివారు వేర్వేరు ధరలను అమలు చేశారు. ఒక కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలను అందించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం 5.65 రూపాయలకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం 8.3 రూపాయలకు చొప్పున అందించారు. గోధుమలు, ముతక ధాన్యాల ధరల్లోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి. 2000లో అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ పథకం అనే 2 ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని అత్యంత నిరుపేదలే లక్ష్యంగా 2000 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 1 కోటి నిరుపేద కుటుంబాలకు 25 కిలోల ఆహార ధాన్యాలను అధిక సబ్సిడీ ధరలకు అందించారు. 2002 ఏప్రిల్లో ఆహార ధాన్యాల పరిమాణాన్ని 25 కిలోల నుంచి 35 కిలోలకు పెంచారు. 2003 జూన్లో 50 లక్షల నిరుపేద కుటుంబాలను, 2004 ఆగస్టులో మరో 50 లక్షల కుటుంబాలు అదనంగా ఈ పథకంలో చేర్చడంతో ప్రస్తుతం దీని ద్వారా 2 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. నిరుపేద సీనియర్ సిటిజన్లకు అనగా 65 ఏళ్లు దాటిన వారికి 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే ఉద్దేశంతో 2000 ఏప్రిల్లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలు గౌరవప్రద జీవనాన్ని పొందేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా తగినంత పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం 2013 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 75% గ్రామీణ ప్రజలు, 50% పట్టణ ప్రజానీకం ఆహార భద్రత పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలుగా వర్గీకరించారు. ఈ కుటుంబాలనే ప్రాధాన్యత కుటుంబాలు అంటారు. దేశ జనాభాలో 66% ఆహార భద్రత చట్టం పరిధిలోకి వస్తారు. రాష్ట్ర స్థాయి కవరేజ్ను 2011 నుండి 2012 నాటికి NSSO హౌసింగ్ సెన్సస్ డేటా ఆధారంగా ప్రణాళిక సంఘం నిర్ణయించింది. ఈ డేటా మేరకు ఆంధ్రప్రదేశ్లో 60.96% గ్రామీణ కుటుంబాలు, 41.14% పట్టణ కుటుంబాలను ఎంపిక చేశారు. ఈ చట్టం కింద ICDS ద్వారా గర్భిణీలు మరియు బాలింతలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. గర్భిణీలకు మాతృత్వ ప్రయోజనాల కింద 6000 రూపాయలను అందిస్తున్నారు. ఆహార భద్రత చట్టం ద్వారా లబ్ధిదారులను 2 కేటగిరీలుగా వర్గీకరిస్తారు. అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్య కుటుంబాలు. ప్రాధాన్య కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. పేదల్లో అత్యంత పేదలకు AAY కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 80 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటిని చౌకధరల దుకాణాలు అంటారు. వీటిలో ఆహార ధాన్యాలు, పంచదార, కిరోసిన్ మొదలైనవి నిల్వ చేస్తారు. ఈ సామాగ్రిని మార్కెట్ ధరల కంటే తక్కువకు పేదలకు పంపిణీ చేస్తారు. రేషన్ కార్డు ఉన్న ఏ కుటుంబమైనా నిర్దిష్ట పరిమాణంలో ఈ వస్తువులను దగ్గరలోని రేషన్ దుకాణం నుంచి ప్రతి నెల కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 3 రకాల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ కార్డులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి అందించే బీపీఎల్ కార్డులు, మిగతా అందరికీ ఏపీఎల్ కార్డులు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు: ధరల స్థిరీకరణ సాధించడం, వినియోగదారులకు చౌకధరల వద్ద ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం, మిగులు ఉన్న రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలు సేకరించి కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయడం ద్వారా ఆకలి క్షామాన్ని నివారించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ కనీస మద్దతు ధరలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనేక ప్రాంతాల్లో రైతులకు ఆహార భద్రత కలుగుతుంది. ప్రపంచ ఆకలి సూచిక 2020 నివేదిక. ప్రపంచ ఆకలి సూచికను 3 అంశాలు, 4 సూచీల సహాయంతో రూపొందిస్తారు. అంశాలు: సరిపడా ఆహార సరఫరా లేకపోవడం, పిల్లల అల్పపోషకత్వం, పిల్లల్లో మరణాలు. సూచీలు 4: పోషకాహార లోపం అనగా సరిపడా ఆహార సరఫరా లేకపోవడం, మొత్తం జనాభా, వయోజనులు, చిన్నపిల్లలు. అంతర్జాతీయ ఆకలి సూచికలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కలుపుకొని ఉపయోగిస్తారు. 5 ఏళ్లలోపు పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, 5 ఏళ్లలోపు పిల్లలు మరణాలు. ఆకలి: సరిపడినంత కెలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. అల్ప పోషకత్వం: కెలరీలు లభించిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల లాంటి పోషకాలు లోపించడం. పోషకాహార లోపం: అల్ప పోషకత్వం, అధిక పోషకాలు. అధిక పోషకాల వల్ల అధిక బరువు, ఆస్తమా, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు పెరుగుతాయి. అసమతౌల్య ఆహారం ఉంటుంది. ప్రపంచ ఆకలి సూచీని వాషింగ్టన్ లోని అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. జీహెచ్ఐ నివేదిక 2020 అక్టోబర్ 16 ప్రకటించారు. జీహెచ్ఐ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ప్రాధాన్యం. యునైటెడ్ నేషన్స్ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించింది. వీటిలో 2వ లక్ష్యం జీరో హంగర్, అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. సుస్థిరాభివృద్ధి 2వ లక్ష్యమైన జీరో హంగర్ పురోగతిని 8 అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. అవి అందరికీ సురక్షితమైన, పౌష్టికకరమైన, సరిపడ ఆహారం పొందేలా నిర్ధారించడం, పోషకాహార లోపాన్ని అధిగమించడం, చిన్న కమతాదారులు ఆహార ఉత్పత్తిని, రెట్టింపు ఆదాయాన్ని పొందడం, సుస్థిర స్థితిస్థాపక ఆహార వ్యవస్థను అందించడం, వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని నిర్వచించడం, వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని నిర్వహించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సేవలపై పెట్టుబడులు పెంచడం, ప్రపంచ వ్యవసాయ వాణిజ్య వక్రీకరణలను నిరోధించడం, ఆహార వస్తువుల మార్కెట్ పనితీరును సరిగ్గా నిర్ధారించడం. జీహెచ్ఐ 2020 నివేదిక ప్రపంచ వ్యాప్త ధోరణులు. ప్రపంచ వ్యాప్తంగా 2019 నాటికి 8.9% ప్రపంచ జనాభా పోషకాహార లోపంలో బాధపడుతున్నారు. 2018 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే 2019 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 690 మిలియన్ల జనాభా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. 2018 పోలిస్తే 10 మిలియన్ల ప్రజలు పెరిగారు. అంటే దాదాపు 2014 నుంచి 60 మిలియన్ల ప్రజలు పెరిగారు. కోవిడ్-19 ప్రభావం వల్ల నికర ఆహార దిగుమతులు ఉన్న దేశాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదనంగా 80 మిలియన్లు పెరిగారు. చైల్డ్ స్టంటింగ్తో అనగా 5 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, దీనికి కారణం దీర్ఘకాలిక పోషకాహార లోపం. అదనంగా 7 లక్షల మంది పిల్లలు బాధపడ్డారు. మహమ్మారి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో చైల్డ్ వాస్టింగ్, పిల్లల సంఖ్య పెరుగుతుందని, తక్కువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లో 6.7 మిలియన్ల పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. అదనంగా దాదాపు 1,30,000 మంది పిల్లలు మరణించారు. 2019 135 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభంలో ఉన్నారు. 2020 చివరి నాటికి అదనంగా 130 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభంలోకి వెళ్తారని, మొత్తం 265 మిలియన్ల ప్రజలు ఈ సమస్య ఎదుర్కొంటారని ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో 144 మిలియన్ల పిల్లలు చైల్డ్ స్టంటింగ్ తో, 47 మిలియన్ల పిల్లలు చైల్డ్ వాస్టింగ్ తో బాధపడుతున్నారు. 2018లో 5 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలు 5.3 మిలియన్లు మరణించగా వీరిలో చాలా మంది పిల్లలు పోషకాహార లోపంతోనే మృతి చెందారు. 2019లో అధిక ఆదాయం ఉన్న దేశాలు 5 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లల్లో 199 మంది పిల్లలకు గాను ఒకరు మరణిస్తుండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో 16 మంది పిల్లల్లో ఒకరు మరణిస్తున్నారు. 5 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లల్లో 45% పోషకాహార లోపంతో మృతి చెందుతున్నారు. జీహెచ్ఐ 2020 నివేదిక ప్రకారం ఆఫ్రికా సౌత్ ఆఫ్ ది సహారా దక్షిణ ఆసియా ఆఫ్రికా సౌత్ ఆఫ్ ది సహారా దక్షిణ ఆసియాలో అధిక ఆకలి పోషకాహార లోపస్థాయి అధికంగా తీవ్రంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల స్కోర్లు ప్రపంచం 18.2, వెస్ట్ ఆసియా నార్త్ ఆఫ్రికా 12, ఈస్ట్ మరియు సౌత్ ఈస్ట్ ఆసియా 9.2, లాటిన్ అమెరికా కరేబియన్ 8.4, యూరప్ సెంట్రల్ ఆసియా 5.8గా ఉన్నాయి. జీహెచ్ఐ 2020 నివేదిక ప్రకారం భయంకరమైన ఆకలి బాధలున్న జాబితాలో 3 దేశాలున్నాయి. అవి మడగాస్కర్, టిమర్ లేస్టే, చాద్. భయంకరమైన ఆకలి బాధలున్న 8 ఇతర దేశాలను కూడా గుర్తించారు. ఈ దేశాలు 35 నుంచి 49.9 స్కోరును కలిగి ఉన్నాయి. బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కొమరోన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్. ఇంకా తీవ్రమైన ఆకలితో ఉన్న దేశాల జాబితాలో తాత్కాలికంగా 31 దేశాలు గుర్తించారు. అదనంగా 9 దేశాలు తీవ్రమైన ఆకలితో ఉన్న జాబితాల్లో తాత్కాలికంగా చేరాయి. ప్రస్తుతం తాత్కాలికంగా 37 దేశాలు తక్కువ ఆకలిని 2030 నాటికి సాధించడంలో విఫలమయ్యాయని జీహెచ్ఐ స్కేల్ నిర్వచించింది. 107 దేశాలతో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 94వ స్థానంలో ఉంది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల విభాగంలో నిలిచింది. విన్నారు కదా శ్రోతలు, వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, టమోటా పంటలో శనగపచ్చ పురుగుకు ఎర్రపంటగా ఏ పంటను విత్తుకోవాలి? ఏ బంతి, బి ఆముదం. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ బంతి. గత వారం రెండవ ప్రశ్న,
సాధారణ నీటి పారుదల పద్ధతితో 1 ఎకరాకు పండించే నీటితో డ్రిప్ పద్ధతి ద్వారా 8 ఎకరాలకు సరిపోతాయి? ఆప్షన్ ఏ 2 ఎకరాలు, ఆప్షన్ బి 2.5 ఎకరాలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 2.5 ఎకరాలు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, కె రవికుమార్, చంద్రకళ, దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సరోజిని, సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, మాయా, ఇల్లంతకుంట రాజన్న, సిరిసిల్ల జిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
జొన్న పంటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎడారి ఒంటే, ఆప్షన్ బి.
ప్రశ్న మరోసారి,
జొన్న పంటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎడారి ఒంటే, ఆప్షన్ బి ఎడారి డేగ.
ఈ వారం రెండవ ప్రశ్న,
జొన్నలో ఏ పురుగు నివారించుటకు జూలై 15 తర్వాత విత్తుకోవాలి? ఆప్షన్ ఏ కాండం తొలచు పురుగు, ఆప్షన్ బి జొన్న మువ్వు ఈగ.
ప్రశ్న మరోసారి,
జొన్నలో ఏ పురుగు నివారించుటకు జూలై 15 తర్వాత విత్తుకోవాలి? ఆప్షన్ ఏ కాండం తొలచు పురుగు, ఆప్షన్ బి జొన్న మువ్వు ఈగ.
చేను కబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకొని 1 నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.